నా పేరు నందరం రాజేష్ రెడ్డి. నేను పుట్టింది విజయవాడ. నేను విశాఖపట్నంలో మా మామగారు అంటే తగరబ్బర్ సార్ అంటే అవంతి కాలేజ్ దగ్గర విజయనగరం జిల్లా పడుతుంది. అక్కడ నేను చదువు నిమిత్తం మా మామగారు ఇంటికి తీసుకుని పంపించబడ్డాం మా నాన్నగారి ద్వారా. 77 వరకు మా నాన్నగారు విజయవాడలో మరి చిన్న వ్యాపారం చేస్తూ టీ స్టాల్ ఉంది, టిఫిన్ షాప్ ఉంది. అక్కడి నుంచి వాళ్ళంతా కూడా ప్యాకాట బ్రాకెట్లో మా నాన్నగారు సర్వం కోల్పోయారు. ఏమి ఉండేది కాదు, మొత్తం అంతా కూడా కార్లు ఇల్లు ఉండే అన్ని కూడా అమ్మేశారు ప్యాకాట బ్రాకెట్లో. మరి మాకైతే మరి మా మామగారి దగ్గర మేము బానిసగా పనిచేసేవాళ్ళం, అంటే పాలకొప్పని అంటారు. నేను చేసుకున్నాండి. మరి మా ఆస్తి అంత పోగానే మమ్మల్ని చాలా హీనంగా చూసేవాళ్ళు. అక్కడి నుంచి మా సగపడస నుంచి మామగారు వాళ్ళ దగ్గర బానిసకు పనిచేయడం బాగోదని చెప్పి నన్ను తీసుకొచ్చారు 77 నవంబర్లో విశాఖపట్నం. వచ్చిన తర్వాత నేను 77 ఇక్కడ కరాటే నేర్పించేటువంటి వైజాగ్లో అప్ప పోతిన అప్పారావు గారి దగ్గర నేను కరాటే నేర్చుకోవడం. 87 నేను 3 వారాలు తెచ్చి తీసుకెళ్తే ఆయన 4 వారాల ప్రభు నన్ను మాస్టర్ గారు అందించినటువంటి ప్రస్తుతం నాకు దర్శించడం. నేను ఆంగ్లేశం భక్తుని కాబట్టి హిందువుగా జీవించేవాడిని కాబట్టి రెడ్డి కులం అనేది మొత్తానికి నా యొక్క దేహంలో పూర్తిగా నాటుకుపోయింది. కాబట్టి నేను ఎవరిని రక్షించేవాడిని కాదు. వచ్చేటంటే 10 సంవత్సరాల నుంచి కరాటే నేర్చుకుంటున్నాను కాబట్టి కరాటే మాస్టర్ కూడా అయిపోయినా 10 సంవత్సరాలకి 77 నుంచి 87 వరకు. నేను మరి 3 వారాలు చర్చికి తీసుకెళ్ళిన 4వ వారం నాడు నేను చర్చి కలగకుండా సినిమా తెలిపాను. ఆ 4వ వారం నాడు ప్రభు నన్ను దర్శించిన విధానంగా ఆ రోజు దర్శనంలో పిలుస్తుంటే నేను దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను. వెళ్ళిన తర్వాత నేను మరి తెల్లవారుజాము వచ్చేసరికి ఆ వెళ్ళలేకపోయిన రాత్రి దర్శనంలో ఉదయం ఏంటి ఆయన 3 వారాలు చర్చికెళ్ళాను కదా, 4వ వారం ప్రభు నాకు మరి ఆయన పిలుస్తున్నాడు అంగీకరిస్తున్నాడు ఏంటి అని చెప్పాను. నేను ఆ భయంతో వణుకుతున్నాను కానీ ఉదయం లేచేసరికి ఆ దర్శనం గుర్తొచ్చింది. నేను లేచి మరి నీవే దేవుడు అయితే నాకు ఒక షివరింగ్ పోవాలి, వణుకుంది వణుకుపోవాలని చెప్పని అనగానే వెంటనే వణుకు తగ్గిపోయింది. అదొక మిరకల్ నా జీవితంలో మొట్టమొదటగా దేవుడు వేసిన దీపం ఆ విశ్వాసం నాలో కలిగింది. అప్పుడు నేను వేసుకునేప్పుడు నమ్మడం మొదలుపెట్టాను. అప్పుడు ఆంగ్యం భక్తుని కాబట్టి రాక సంబంధంగా విగ్రహాలు చేసేవాడిని కాబట్టి అది విడిచిపెట్టి అప్పుడు నమ్మడం మొదలుపెట్టాను. కొంచెంగా 89లో నేను బాప్తిసం తీసుకున్నాను. సేవకుల ద్వారా తిరిగితే సేవకుల ద్వారా మరి నేను సాలెం డినామినేషన్ అంటారు, అది బాప్తింగర్ గ్రూప్ అంటారు. వాళ్ళ దగ్గర నేను వాక్యం కథనం సేవకులతో పెరగడం నేర్చుకోవడం జరిగింది. 89లో నేను బాప్తిసం తీసుకున్న తప్ప 89లో అక్కడి నుంచి నేను అనేకులకి సువార్త మరి నా దగ్గర వచ్చిన కరెక్ట్ నేర్చుకున్న వాళ్ళ దగ్గర కానీ నేను బాడీ బిల్డింగ్ చేసేవాడిని. బాడీ బిల్డింగ్ 18 సార్లు స్టేట్ వెయిట్ లిఫ్టింగ్లో అయితే బాడీ బిల్డింగ్లో 18 డిస్టిక్లు 18 స్టేట్లు చేశాను. 16 సార్లు వరకు స్టేట్ ఛాంపియన్షిప్స్ వెయిట్ లిఫ్టింగ్ చేశాను. 4 మిస్టింగ్లు చేశాను, 2 ఆల్ ఇండియా వెయిట్ లిఫ్టింగ్లు చేశాను. తర్వాత 1 సిల్వర్ బ్రాంచ్ నేను బాడీ బిల్డింగ్లో సాధించాను. టెన్స్ డిపార్ట్మెంట్ స్పోర్ట్స్ కోటలో నాకు మరి నేను ముందు హోమ్ గార్డ్ జాయిన్ అయ్యాను 91లో. అది నా చదువు కూడా అంతంత మాత్రమే, చదువు కూడా నాకు ఎక్కువ ఏం లేదు. నాకు 10th క్లాస్ ప్రైవేట్గా పాస్ అయ్యాను. మరి 91 నుంచి 93 వరకు హోమ్ గార్డ్ చేసి 92 నుంచి 96 వరకు మరి సీఎస్ఎఫ్లో కానిస్టేబుల్గా జాయిన్ అయ్యి 92 ఫిబ్రవరి సెలెక్ట్ అయ్యి మరి ఉత్తరప్రదేశ్లో సువార్త ప్రకటించేవాడిని. దేవుడు నా యొక్క ఆశ ప్రభు నాకు ఫుల్ఫిల్ అవ్వట్లేదు, నేను సువార్త ప్రశ్నిస్తున్నాను కానీ వీళ్ళు వర్తింపడట్లేదు. మరి వెస్ట్ బెంగాల్లో ట్రైనింగ్ అయ్యాను, బీహార్, సత్తా, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీలో సువార్త ప్రశ్నించేవాడిని. మరి ఫుల్ఫిల్ అవ్వట్లేదు ప్రభు, నాకు ఆత్మ చాలట్లేదు అని ఒక దాహంతో ప్రార్థన చేస్తే, మరి 96 ఫిబ్రవరిలో మరి సీఫ్, మరి ఇక్కడ ఏఆర్ కానిస్టేబుల్స్, సివిల్ కానిస్టేబుల్స్ సర్వీస్ పట్టే సిటీ ఏఆర్లో సిటీ సివిల్ కూడా పడింది. అప్పుడు ప్రభు నాకు మార్గం తెచ్చారు, వచ్చి సెలెక్ట్ అయ్యాను. ఇక్కడ వీళ్ళు చేసిన ఈవెంట్స్ అన్నింటి మీద నేను టాప్గా మరి అచీవ్ అయ్యాను. మరి ఆ యొక్క అన్నింటిలో విన్ను నేను టాపర్గా అయ్యాను కాబట్టి మరి హ్యాపీ మేనే గారు, ఎక్స్పీ గారు ఉండేవారు, సిపి గారు, ఆయన నాకు మరి గ్రౌండ్లోనే నాకు కలెక్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇంటర్వ్యూలో కూడా నాకు నాకు ఎక్సలెంట్గా నాకు నా ప్రాబ్లమ్స్ అని చెప్పాను. ముగ్గురు చెల్లెలు నాకు కాకండి, మా అన్నగారు నాన్నగారు లేరు, నాకు మాకు విడిచిపెట్టి వెళ్ళిపోయారు, పేకాడ బ్రాకెట్లు ఆడేవారు, మాకు మా జీవితం ఇలాగా ఉంది, మీ సీఎస్ఎఫ్లో జాబ్ చేస్తాను ప్రస్తుతానికి అని చెప్పడం జరిగింది. ఆయన ఓకే అది విడిచిపెట్టి చెక్ చేయండి, ఇక్కడ లోకల్లో ఉన్నానని చెప్పాను, ఏఆర్ ఇస్తాను ఎందుకంటే ఏఆర్ ఇచ్చారు, ఏఆర్ కాన్స్టేబుల్ చేయడం జరిగింది. 10 రోజులు ఖర్చు లేకుండా ఎస్బీ ఎంక్వైరీలో కూడా అందరూ అడుగుతారు కదా, డబ్ల్యూసి నాకు అడిగితే నాకు 5 రోజులు లేదండి, నేను డబ్బులు ఎవరండి అని చెప్పడం జరిగింది. ఎస్పి గారికి రాజశేఖర్ అండి, ఎస్పీ గారు వచ్చారు చెప్తాను కానీ సిబిఐ గారు ఏసీబీ క్యాటర్లో ఉన్నారు చెప్తాను. అయితే అటువంటివి కూడా నేను నా సాక్ష్యాలు మరి మరి దేవుడు చేసినటువంటి మెయిల్ నేను వార్తలు చాలా అద్భుతాలు జరిగాయి, తీసుకుని జరిగేవి. సరే అవి వెళ్ళి చెప్పాలి టైం ఉండదు కానీ, కానీ నేను తిన్నాను తిండి దినాల్లో దేవుడు నాకు తీసుకున్నటువంటి మెయిల్ని నేను 93లో మ్యారేజ్ చేసుకున్నాను, అంటే అన్ని మ్యారేజ్ చేసుకున్నాను, దీన్ని బాప్తీసం తీసుకున్నా సరే, కానీ నేను తాడి కట్టాను తప్ప మంత్ర యంత్రం చదవకుండా అది బాప్తీసం ఆవిడి మరి నేను ఫస్ట్ నైట్లోనే సువార్త మా ఆవిడ సువార్త కట్టించాను. అందరూ విచిత్రంగా అనేవారు, ఏవు అది రాత్రి ఫస్ట్ నైట్ సువార్త కట్టించి తప్పుడు మా ఆవిడ సరి మాట్లాడేవాను కానీ సువార్త కట్టించిన తర్వాత మేము మా కలిగిన పాపలు పాప బాబు ఒక ఇద్దరు పాపలే నాకు పెద్ద పాప డాక్టర్ చిన్న పాప డాక్టర్ సీఎస్ఎఫ్లో టీచర్కి వచ్చిన తర్వాత నేను ఎయిర్ కానిస్టేబుల్గా ఉంటూ మరి మా పిల్లల్ని చదివించుకోవడం జరిగింది. చైనాలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేస్తాను, మా పక్క నాకు ఎంసీ ఎగ్జామ్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు, చెడపాప విద్యా చెడపాప నెక్స్ట్ మా మిస్సెస్ కూడా రక్షణ పడింది, మా ఫీస్ని తీసుకోండి, మా మా చెల్లెళ్ళు కూడా మా అక్కలు కూడా అందరూ కూడా రక్షణ పడ్డారు, వాళ్ళు కూడా ట్రావెల్ ఉన్నారు. పెద్ద అక్క రూపీ రెండో శిశువుల ఆయన హాస్పిటల్ చనిపోయారు, మూడో ఆవిడ రాణి, నాలుగో ఆవిడ పద్మ రాము అంటారు, అవి కూడా రక్షింపడి సేవ చేస్తుంది, అలా ఆయన కూడా రక్షింపడ్డారు బాప్తీసం తీసుకున్నారు. కనకరావు కనకరెడ్డి రెండో రామారెడ్డి ఆయన కూడా రక్షింపడ్డారు బాప్తీసం తీసుకున్నారు. వీళ్ళందరూ కూడా సాక్ష్యాలు కూడా ఉన్నాయి. పెద్ద ఆయన అయితే మహా విగ్రహాలకుడు సింహాచలం పెట్టుకోరు, ఆయన విజయవాడ ఉండే కూడా విశాఖపట్నం విజయవాడ గుంటూరులో స్వీట్స్ షాప్ ఉంటుంది, అవన్నీ కూడా పేరు చేసి వైజాగ్ వస్తారు అవన్నీ కూడా ఆయన కూడా దేవుడు వాళ్ళందరూ కూడా రక్షించాడు. అయితే మరి అపోస్తల కార్యము మరి దేవుని వాక్యానికి వెళ్ళే ముందు ఒక మాట 16:31-32 ఇలాగ రాయబడి ఉంటుంది. ఏమంటే అందుకు వారు ప్రభు వేసినందుకు విశ్వాసం ఉంచడం, అప్పుడు నువ్వును నీ ఇంటి వారిని రక్షణ ఉంచుదని చెప్పి అతనికి అతని ఇంటి వారు ఉన్న వారందరికీ దేవుని వాక్యం బోధించి రాత్రి ఆ గడియలనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగిన వెంటనే అతను అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందిరి, మరియు అతడు వారిని ఇంటికి తీసుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని ఎందు విశ్వాసించిన వాడు తన ఇంటి వారందరితో కూడా ఆనందించాడు. ఇక్కడ ఖైదీలుగా ఉన్నటువంటి మరి చర్చాలో ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ఇలా మరి పౌలు గారు మరి పౌలు గారు చేసినటువంటి ప్రార్థన విజ్ఞాపనలు చర్చాల్లో ఉన్నా మరి సందకాల్లో ఉన్నా మర్చిపోకూడదని మరి ఆ చెరసాలలో ప్రార్థన చేసినప్పుడే సంతకాలు ఉన్నప్పుడే మరి చెరసాల యొక్క తలుపులు విడిపోవడం వీరి బంధకాలు కూడా విడిపోవడం ఖైదీల యొక్క బంధకాలన్నీ కూడా విడిపోవడం ఖైదీలు వాక్యం ఉంచుంటది అని పైన చూస్తున్నాం. అయితే వాళ్ళందరూ పారిపోలేరు, వాళ్ళందరూ కూడా అక్కడ దేవుని వాక్యం ఎప్పుడైతే మనం పాటల ద్వారా వాక్యం ద్వారా మనం వింటాము వాళ్ళందరూ కూడా రక్షింపడతారు. మనం ఎక్కడైతే సాక్షిగా ఉంటామో ఎక్కడైతే ఎస్కాట్లో నేను 96 నుంచి ఎస్కాట్లు చేసేవాడిని, శివాస రక్షించేవాడిని, కొంతమంది మరి సేవకులు అయ్యారు. రాజ్కుమార్ అనే ఒక సహోదరుడు మరి నేను జన్మానం చేసినప్పుడు శివాస రక్షిస్తే ఆ కురవుడు మరి రాజ్కుమార్ అనే ఒక సేవకుడు, ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పీకర్ అంటారు. తర్వాత యాసిడ్ సేవ గుండాకి శివాస రక్షిస్తే ఆ కురవుడు 4 సంవత్సరాల తర్వాత రక్షింపడ్డారు. ఆ కురవుడు ఇప్పుడు ప్రస్తుతం లాజర్ వైజాగ్లో ఉన్నారు. అలాగనే ఒక ఆర్కేఎం కురవులకు శివాస రక్షించేవాడిని, ఆ కురవులు అయితే వాళ్ళు ఆర్కేఎం నుంచి బయటకు వచ్చి మరి బైబుల్ థియాలజికల్ వాక్యాలు నేర్చుకొని వాళ్ళు కూడా సేవకులు అయ్యారు. కొంతమంది సంఘం సుధాబాబు అనే ఒక సేవకుడు అయితే ఒక 3-4 సంఘాలే కట్టాడు. మరి వాళ్ళకి వాక్యం తెలియక లోకరీతిగా వాళ్ళు జీవించేవారు. వాళ్ళకి దేవుడు వాళ్ళతో మాట్లాడిన విషయం ఏంటంటే వాళ్ళు సాగేసి లోకానుసారంగా వాళ్ళు జీవించేవాళ్ళు. దేవుడు ఆ రోజు రాత్రి ఒక ఆత్మతో మాట్లాడిన మాట ఏంటంటే మొదటి కొరింథీ రాసిన పత్రిక 6:9-13 12 వచనాలు నేను ఆ రోజు ఆ వ్యక్తితో బైబుల్ వాక్యం మాట్లాడడం జరిగింది. ఏంటంటే 8వ వచనం చదువుతాను. అయితే మీరు అన్యాయం చేస్తున్నారు, అపహసిస్తున్నారు, మీ సహోదరులకి ఇలాగ చేస్తున్నారు. అన్యాయం దేవుని అన్యాయస్తులు దేవుని రాజ్యం నాకు వారసులు కానయ్యారని మీకు తెలియదా? మాసపోకుడి జారులైనను, విగ్రహారతులైనను, వ్యభిచారులైనను, ఆడాంగతనం గలవారైన, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోగులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకోవారైనను దేవుని రాజ్యం నాకు వారసులు కానయ్యారని మీతో మీలో కొందరు అట్టివారై ఉంటుంది. కానీ ప్రభుని యేసు క్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరును కడగబడి పరిశుద్ధపరచబడిన వారి నీతి మంతులుగా ఇష్టపడుతుంది. మరి విశ్వాసించినటువంటి మీరు చిన్నప్పటి నుంచి ఆర్చ్యం అని చెప్పుకుంటున్నటువంటి మీరు మరి వాక్యం మీతో మాట్లాడలేదా? దేవుడు మీతో మాట్లాడలేదా? మీరు వాక్యం చదువుతున్నారా లేదా అని ఒక ప్రశ్న వేసినప్పుడు మరి ఆ రోజు రాత్రి దేవుడు ఆ యొక్క సుశానం దగ్గర అంటే మరి పానివన్ జంక్షన్ దగ్గర నైట్ డ్యూటీ చేస్తున్నప్పుడు రాత్రి 12 గంటలప్పుడు ఆయన సువార్తి యొక్క సువార్త మనం ఆయనకు అందించినప్పుడు ఆ యొక్క సేవకుడు ఆ యొక్క ఆశ్రమం నుంచి వెనక్కి రావడం జరిగింది. అయితే దేవుని యొక్క వాక్యం వారితో చాలా బలంగా మాట్లాడింది. ఆ రోజు రాత్రి ఆయన బాగా నాతో ఉన్నటువంటి రవి అని కురవుడు, శాఖర్ అని కురవుడు, అలాగనే ఇంకొక రవి అని కురవుడు ఫుట్బాల్ ప్లేయర్, అలాగనే బాడీ బిల్డర్ ఒక కాసర్ అని ఒక తన పిల్లలతోనే వ్యభిచారం చేసేటువంటి తాట్తోనే ఉండేవాడు. అటువంటి వ్యక్తి ఆయన కూడా పాస్లోనే బాడీ బిల్డర్ కూడా మారాడు. మారి తన జీవితాన్ని దేవుడు ఎలా మార్చాడనేది ఆయన సాక్ష్యం చెప్పడం జరిగింది. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనతోను మనము చీకట్లో నుండి మొదటకు పేతి రాసిన పత్రిక 2:9-10 అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోని మిమ్మల్ని పిలిచిన వారిని గుణాతిశయము ప్రచురణ చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, దేవుని శక్తైన ప్రజలై ఉన్నారు. పౌలు గారు అయితే చెరసాలలో ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఖైదీలు లక్ష్యం పడ్డారు. తన జీవితాన్ని చూసి తన యొక్క ప్రవర్తన చూసి మారినట్టుగా చూస్తున్నాం. అక్కడ సెరసాలలో ఉన్న మరి అందరూ కూడా మరి ఆయన 2 సంవత్సరాలు మరి సెరసాల మరి ఉన్నప్పుడు ఆయన సువార్త ప్రకటిస్తూనే ఉండేవారు. ఆ యొక్క 3 అవర్స్ పెంచి మారుతున్నటువంటి ఆ యొక్క సువార్త వాళ్ళకి ప్రకటిస్తూనే ఉండేది. వాళ్ళందరికీ సువార్త సైతం ఇంటి వారు కూడా సిబ్బంది మనం ఎక్కడ నుంచి ఉన్నాము. నేను జిఆర్పిలో డిప్యూషన్ వెళ్ళినప్పుడు మరి 2013లో వెళ్ళాను డిప్యూషన్. అక్కడ 2016 మరి జూలై 6 వరకు నేను అక్కడ డిస్ట్రిక్ట్లో ఉన్నాను. రైల్వేలో విజయవాడ రైల్వే నుంచి రాజమండ్రి మరి విశాఖపట్నంలో ఉండే ఉండేవాడిని. సీఏలకు డ్రైవర్లు చేస్తుండేవాడిని. తర్వాత అక్కడ ఎస్కార్ట్ సీ కూడా చేస్తుండేవాడిని. అయితే ఆ రీతిగా ఉన్నప్పుడు సీఏలు సువార్త ప్రకటించేవాడిని, డిఎస్సీ సువార్త ప్రకటించేవాడిని. అలాగనే వారితోనూ మరి దేవుని వాక్యం మరి రవీర్ కుమార్ సీఏ గారు ఆయన కూడా నేను సువార్త ప్రకటించడం జరిగింది. అలాగనే రాఘవులనే ప్రస్తుతానికి ఇంటిఎస్ డిఎస్పీ గారు ఉన్నారు, ఆయన కూడా సువార్త ప్రకటించడం జరిగింది. డిఐజీ తర్వాత రిటైర్ అయిపోయారండి ఆయన. మరి ఉంటారంట ఆయన మెరీన్లో చేశారు ఆయన. ఆయన కూడా సువార్త ప్రకటన జరిగింది. ఆయన ఐజీ థియేటర్లో రిటైర్ అయ్యారు. నేను మరి ఇప్పుడు దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా బైబిల్ పట్టుకొని డ్యూటీకి వెళ్తుండేవాడిని. చాలామంది మన డ్యూటీలో కూడా చదువుతుండేవాడిని. అలాగనే అవకాశం వచ్చినప్పుడు మరి సువార్త అక్కడ మరి ప్రకటిస్తుండేవాడిని. అక్కడ అలాగే డ్యూటీలో ఉంటున్న యూనిఫామ్లో ఉంటుండగానే అనేకులకి నేను ట్రైన్లో వెళ్తూ ఎస్కార్ట్ చేస్తూ మరి సువార్త ప్రకటించడం జరిగింది. విఘ్నారాధన మరి భయంకరంగా నల్లమాల వేసిన వాళ్ళు కూడా వాళ్ళకి సువార్త ప్రకటించడం జరిగింది. వాళ్ళ చరిత్ర పరంగా నేను హిస్టోరికల్గా మాట్లాడేవాడిని, వేదాల పరంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. చేస్తే ఏంటి అని వాళ్ళు ప్రశ్నించినప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళందరూ ఒక అతను అయితే స్టేజ్ గారు ఒక అతను డ్రెస్ వేసుకుని నల్ల డ్రెస్ వేసుకుని వచ్చాడు. వస్తే ఆయన సువార్త ప్రకటించిన తర్వాత మరసనాడు ఆ యొక్క నల్ల డ్రెస్ ఇప్పిడు జరిగింది. ఆయన ఇచ్చేసి ఇస్తున్నప్పుడు నిజమైన దేవుడు అండి అని అండం. ఆయన కోకిల ఆయన పేరు కొడ పేరు అని అంటుంటారు డిప్లే. అయితే ఆ అబ్బాయి రాజు రక్షణ పడ్డాడు. ఇప్పటికి కూడా ఉన్నాడు అబ్బాయి. కానీ దేవుని వాక్యం ఎప్పుడైతే మనల్ని చీకట్ల నుండి మనల్ని దేవుడు పిలుస్తున్నాడో వెలుగులోనికి, మరి యోహాను సువార్తలో దేవుడు ఆదిలో ఆయన ఏ రూపంలో ఉన్నాడో అనే ఒక విషయం మీద ఉత్తరప్రదేశ్లో ఒక గిరీశ పంతులు గారికి నేను ఈ వాక్యం ప్రకటించడం జరిగింది. ఏంటంటే దేవుడు ఆది ఏంటి వాక్యం ఉండేను, వాక్యం దేవుని వద్ద ఉండేను, వాక్యం దేవుడే ఉండేది అనే మాట ఆయన చెప్పినప్పుడు ఆయన వాక్యం అంటే ఏంటంటే వర్డ్ అంటే ఆయన వచన అనే మాట ఆయన హిందీలో చెప్పడం జరిగింది. వచన అంటే హిందీలో వాక్యం. ఆది అందు దేవుని యొక్క ఉండను, సమస్తం ఆయన మూలంగా కలిగింది, కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండను, ఆ జీవం మనసులో వెలిగి ఉండను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది కానీ చీకటి కానీ గ్రహించకుండానని. మీరు గ్రహించట్లేదు, వేదాలు ఉపనిషత్తుల్లో చూస్తున్నారు కానీ ఆయన శరీరధారిగా లోకానికి వచ్చాడు. కాబట్టి ఆ వాక్యమైన దేవుడు, ఆ వెలుగైన దేవుడు ఈ లోకానికి, ఆయన ఓంకారమైన దేవుడు. మీరు ఓంకారాన్ని నమ్ముతారు కాబట్టి ఆయన లోకానికి వచ్చాడు, శరీరం ధరించాడు అని చెప్పని యోహాను వార్త 1:14 ఆ వాక్యమే శరీరధారి అయి కృపాస్తు సంపన్నుడిగా మధ్య మన మధ్య నివసించను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని అందు మహిమ వల్లే మనం ఆయన మహిమను కనుగొంటున్నాం. మరి ఎవరైతే ఆయన వచనాన్ని నమ్ముతారో, ఆయన మాటని అంగీకరిస్తారో, ఆయన ఏ రూపంలో ఉన్నారో, ఆ శరీరధారిగా ఉన్న దినములను మనకి మరి ఆయన మన కొరకు క్షమించి బాధపడి కష్టాలు నష్టాలు బాధలు మనకు కూడా ఆయన ప్రతిరోజు కూడా మత్స్య వార్త మరి 10వ అధ్యాయము మరి 34 నుంచి మనం చదివినట్టయితే ఆయన ప్రతిరోజు సిలువ ఆయన మోసుకున్నట్టుగా, ప్రతిరోజు ఆయన సిలువ శ్రమను సహించినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఆయన మన అనుదిన జీవితంలో ఎంతో శ్రమలు పొందామని అనుకుంటున్నాం, కానీ మన శ్రమలు ఏమాత్రం కూడా దేవుని దగ్గర పనికిరావు. కానీ ఆయన మన కొరకు శిలువను సహించి మరి ఆ యొక్క శిలువ మీద మన కొరకు ప్రాణమే పెట్టాడు కాబట్టి ఆయన ప్రేమ ఎంతో అద్భుతమైనది. కాబట్టి చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోని నిన్ను పిలిచిన వారిని గుణాతిశయం ప్రచురించే నిమిత్తము ఏర్పరచబడిన వంశముగా రాజులైన యాజ సమూహముగా దేవుని శుద్ధైన ప్రజలుగా మనం ఉన్నాం కమ్మని అని వాక్యం చదివిస్తుంది. మరి మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఇలాగ వ్రాయబడింది. మరి ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన ఏంటంటే 34 వచనం ఉంది, నేను భూమి మీద సమాధానం పంపవచ్చుతున్నాను, తలంచుకుడి తడుమనే కానీ సమాధానం పంపడం రాలేదు. చాలా మందికి ఏంటంటే ఈ ఏంటి మీ దేవుడు ఖడ్గాన్ని పంపించడానికి వచ్చాడండి, మరి సమాధానం పంపించడానికి రాలేదు అని అని ఈ సమాధానం కర్త కదా మీ దేవుడు అని అంటుంది. మరి ఇంద్రి రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదివితే ఎలా అనగా, దేవుని వాక్యం సజీవమై బలం గలదే రెండించినటువంటి కఠినంగా ఉండి వాటిగా ఉండి ప్రాణాన్ని ఆత్మలను మూలగలను విభజించినటువంటి మట్టుకు తీర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను చూపిస్తుంది. దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాదు. దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలను విడనాడు. దేవుడు ఎప్పుడు కూడా మరి ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాడు, ఒక మనుషునికి అని తండ్రికి కుమార్తెకును ఆమె తల్లికి కోడలికి ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చుతుంది. ఏంటి విరోధం పెట్టవచ్చుతుందంటే ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది మనతో. ఒక మనిషి ఇంటి వారే అతని శత్రువులు. చాలా మందికి డిస్ప్యూట్స్ ఉంటాయి. ఒక ఇంట్లోనూ వాళ్ళ కొంతమంది రక్షింపడినప్పుడు మా ఇంట్లో వాళ్ళందరూ కూడా 10 సంవత్సరాలు మా కుటుంబీకులు మా రిలేషన్స్ నన్ను మమ్మల్ని మా ఇంటికి ఎవరు రావడం మానేశారు. మాకు ఎవరు కూడా మరి ఏ విషయం కూడా మరి కార్యక్రమాలు ఏదైనా సరే పెళ్ళిళ్ళు కానీ మరి పుట్టినరోజులు కానీ మీ చావులు కానీ చెప్పడం అని, ఎందుకంటే మీ మాలలో కలిసిపోయి మా మతంలో కలిసిపోయాం లేకపోతే కులంలో కలిసిపోయామని అందుకు 10 సంవత్సరాలు మాతో ఎవరు రావడం అని. ఎప్పుడైతే దేవుడు మమ్మల్ని రక్షించి మమ్మల్ని కాపాడి మమ్మల్ని ఒక స్థితిలోకి ఒక ఉన్నతమైన స్థాయిలోకి తీసుకొచ్చాడో, మనం చిన్న ఇల్లు కట్టుకొని చిన్న ఉద్యోగంలో మనం కొనసాగుతున్నాము అప్పుడు వాళ్ళకి అర్థమైంది. అయితే దేవుడు మా కుటుంబం రక్షించటం మేము సమాధానం కలిగి ఉండటం మా అమ్మ పిల్లలు ఒక ఎడ్యుకేషన్లో ముందుగా మరి MBBS డాక్టర్లు అవడం తర్వాత మరి ఇవన్నీ కూడా వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు దేవుడు నిజమైన దేవుడు, దేవుడు అందరికీ ఒకటే దేవుడు అని చెప్పని మరి దేవుడు ఒకటే కదా అని చెప్పాను అనే కాన్సెప్ట్లోకి వచ్చారు. అప్పుడు సువార్త ప్రకటించడం మొదలుపెట్టారు. అప్పుడు ఆ గుడివాడ చెల్లిపట ఇచ్చిపోయాడు మరి ఆ ఏరియాలన్నీ కూడా 89 నుంచి సువార్త ప్రకటించాలని మేము ప్రార్థిస్తున్నారు. ఆ దేవుడు అక్కడ సంఘాలు కట్టడం మొదలుపెట్టాడు. దేవుడు మరి అనేక సువార్తీకులు పంపించడం మొదలుపెట్టాడు. అలాగే నేను కూడా సువార్త తీసుకున్నాను. ఒక మనిషి ఇంటి వారే అతని శత్రువులు అవుతారు. తండ్రి నేను తల్లి నేను నా ఇంటికి నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు. చాలా మందికి మరి తండ్రిని తల్లి నేను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు. చాలా మందికి ఏంటంటే మా అమ్మగారు రక్షింపడలేదు, నేను రక్షింపడితే మరి మా చెల్లి చెల్లెళ్ళు అవ్వు, మరి మా అన్నయ్య సంబంధాలు రావు అని ఒక కాన్సెప్ట్తో ఒక అవిశ్వాసంతో వీళ్ళు విరోధంగా ఒకరికొకరు విరోధంగా ఉంటారని వాక్యం చేస్తుంది. ఎందుకంటే మన కులస్తులు ఎవరు మనకు తెలరు, మన మతస్థులు ఎవరు మనం తెలరు అనే కాన్సెప్ట్తో వీళ్ళ యొక్క సాధారణ వాళ్ళు ఒక ఉద్దేశాన్ని కలిగించుకున్నారు. నాకు పాత్రుడు కాడు, కుమారులను కుమార్తెలను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు అంటాడు. చాలా మందికి అర్థం కాలే విషయం ఏంటంటే దేవుడిని నువ్వు నమ్మితే దేవుడు నీకు సమస్తం ధారాళంగా దయచేయవాడు. నువ్వు ఆ యొక్క ఆ ఎక్కడ తండ్రులను ఇనుప గదులను విరక్కొట్టడానికి ఆయన సిద్ధంగా ఉంటే నువ్వేమనుకుంటున్నావంటే అవి ఇంకా ఆ బంధకాల్లోనే బంధించుకుంటూ కట్టుకుంటూ ఇంకా నేను ఆ మతాన్ని ఇంకా నువ్వు ఆ కులాన్ని ఆ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టకుండా ఆయన పిలిచిన పిలుపునకు నీ తడగక ఈ తలుపు నగ్గర నుంచొని తట్టుచున్నటువంటి ఆయన యొక్క స్వరాన్ని వినక విని కూడా లెక్క చేయక నన్ను నా మతం నన్ను అడ్డుతుంది, నా కులం నన్ను అడ్డుతుంది, లంచం తీసుకున్నా పర్వాలేదు ఎందుకంటే మరి వాళ్ళు స్వతహాగా ఇచ్చారు కానీ నేను వాళ్ళు నన్ను అడగలేదు అనేటువంటి విషయం కూడా కొంతమంది మన డిపార్ట్మెంట్లో ఉంటుంది. కానీ మనం అడిగినా వాళ్ళు ఇచ్చినా మనం క్లియర్గా వాళ్ళకి చెప్పాలి, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి మీరు నాకు అవసరం లేదమ్మా, ఎవరి అనాథలకి మీరు సహాయం చేయండి, మీరు యథార్థంగా ఉండండి, ఏ స్క్రబులు మీరు నమ్మండి అని సాక్షిగా ఉన్నప్పుడు మీరు అనేకులు సువార్త చేసేవాడిని. అలాగే మరి దేశంలోనూ మరి ఒకఆర్ కాన్స్టేబుల్గా ఉంటూ మరి రక్షక డ్రైవర్లుగా చేస్తూ మరి ట్రాఫిక్లో సువార్త ప్రకటిస్తూ మరి స్టేషన్లో సువార్త ప్రకటిస్తూ తర్వాత మరి సిఎల్ దగ్గర డిఎస్పీల దగ్గర మరి ఈ సువార్త నిమిత్తం చాలామంది దీనికి విరోధంగా ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళకి వ్యతిరేకంగా నేను కనిపించేవాడిని వాళ్ళు, కానీ దేవుని దృష్టికి మాత్రం కాదు, కానీ వాళ్ళకు మాత్రం నేను తెలుసు. నా తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు. 38వ వచనంకి వచ్చే నేను తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు. ఎవరు కాదంటే తన ప్రాణం దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకోను, దాని నా నిమిత్తం తన ప్రాణము పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకోను. ఎవరు పోగొట్టుకుంటారు ఈ ప్రాణాన్ని అంటే మరి ఆయన స్పష్టంగా వాడు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు. ఏంటి సిలువ? ఈరోజు ప్రతిరోజు నీకు ఒక సిలువ నువ్వు ఎత్తుకొని నడాల్సి వస్తుంది. నీ సిలువే, ఇంకెవరు సిలువు కాదు, నీ దేహమే. ఈ దేహంతో దేవుని మహిమపరిచేటట్టు నీవు ఉండాలని, మరి నువ్వు ఎక్కడంటే అక్కడ సాక్షిగా జీవించాలని, నువ్వు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన విలువలో నుండి నిన్ను పిలిచిన వాడు గుణాతీతను ప్రచురించే నిమిత్తము నువ్వు ఏర్పరచబడ్డావని, రాజు అని, యాజకుడు అని, దేవుని సొత్తైన ప్రజలమని. ఒకప్పుడు ప్రజగా ఉండకప్పుడు దేవుని ప్రజలైతే విని, ఒకప్పుడు కనికరింపబడక అప్పుడు కనికరింపబడ్డావని దేవుని వాక్యాన్ని నువ్వు ఇతరులకు నువ్వు ప్రకటించినప్పుడు దేవుడు నిన్ను బ్లెస్ చేస్తున్నాడని, ఆయన ఆశీర్వదిస్తున్నాడని నువ్వు గ్రహించాలి. ఎందుకంటే నువ్వు సాక్షిగా ఉండడానికి నేను దేవుడు పిలిచాడు, కానీ మరి సమాజంలో మరి సంతోషంగా ఆనందంగా ఉండాలని మరి దేవుడు నిన్ను చూడండి. అపొస్తల కార్యాలలో 14వ అధ్యాయంలో పౌలు గారు 22-23 వచనాలు ఈ మాట మాట్లాడుతున్నారు. ఏమంటే శిష్యులు మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలని, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలని వారిని హెచ్చరించి మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. అంటే మనం సంఘం కడుతున్నాం. సంఘం అంటే ఏంటి? ఒక ఆత్మ రక్షింపబడుట, ఒక దేహమే ఒక సంఘం. ఇంతకుముందు మరి సొలొమోను గారు కట్టారు, కడితే మరి నెబుకద్నెజర్ రాజు గారు పడగొట్టారు. మళ్ళీ మరి ఇంకెవరు కట్టారు? మరి నెబుకద్నెజర్ రాజు మరి కట్టించిన తర్వాత ఇంకొక రాజు గారు మళ్ళీ కట్టించారు. మరి ఇది చేస్తూ వచ్చే ముందు మరి దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, మనం దేహంతో మందిరాన్ని చూస్తున్నాం, ఒక ఇటుకతో మందిరాన్ని చూసాము. ఆ మందిరం మరి యేసుప్రభు కాలం ముందు మరి తయారైంది. యేసుప్రభు వారు కూడా ఇట్లం వచ్చి దేవాలయంలో ఆరాధన చేశారు. కాబట్టి ఆ మందిరం కూడా ఇటుక మీద ఇటుక, రాయి మీద రాయి లేకుండా తీసివేయబడుతుంది. యేసుప్రభు చెప్పిన మాట బట్టి క్రీస్తుశకం 70లో టైటస్ మరి వచ్చి శుభ్రంగా దాన్ని ఒక రాళ్ళతో కూడా లేపి కడిస్తే మళ్ళీ దాని మీద డామ్ ఆఫ్ ది రాక్ కట్టారు. మళ్ళీ తర్వాత ముస్లిమ్స్ ప్రస్థానికి అప్పుడు 660లో. అయితే దేవుని వాక్యం ఏదైతే దేవుడు యేసుప్రభు వారు చెప్పారో అది అక్షరాల నెరవేరు. కాబట్టి ఇప్పుడు మందిరం ఉందా అంటే ప్రస్తుతానికి మందిరం లేదు. అక్కడ రాళ్ళు, అక్కడ గోడలు ఉంటాయి. ఆ గోడల దగ్గరికి వెళ్ళి యూదులు ప్రార్థన చేసుకుంటున్నారు. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనము ఈ దేహమే దేవుని యొక్క మందిరం, దేవుని యొక్క ఆలయం. కాబట్టి మరి ఇక్కడ మొదటి కొరింథ రాసిన పత్రిక 6:19 వచనంలో ఏం చేస్తారంటే, మనము విలువ పెట్టి కొనబడ్డాము. ఎవరు విలువ? ఎవరితో ఎవరు కొన్నారంటే, మీ దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమైన మీరు ఎదురుగా, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచు. ఎవరు మహిమపరచాలంటే, మనము మన దేహంతో మనమే దేవుని మహిమపరచాలి. మన సాక్ష్యమే దేవుని యొక్క మరి ఈ దేహమే దేవుని ఆలయంగా వాడినప్పుడు మనల్ని ఎక్కడి నుంచి ఉంటే అక్కడ నీ పోలీస్ స్టేషన్లో నుంచి ఉంటే పోలీస్ స్టేషన్లోను, ఎక్కడ ఖైదీలకైతే ఖైదీల దగ్గర, ఎక్కడైతే మరి మరి ఖైదీలు మరి కేజీలో ఉన్నప్పుడు మరి ఖైదీ గార్డ్ చేసినప్పుడు ఒక ఖైదీలు సువార్త ప్రకటించినప్పుడు ఆ ఖైదీలు రక్షింపబడి ఆ యొక్క వాళ్ళు మరుసటి రోజున ఈ ముందు రోజున సువార్త ప్రకటిస్తే మరుసటి రోజున వాళ్ళు దర్శనం చేసి చెప్పినప్పుడు వాళ్ళు ఆత్మలు వాళ్ళ ప్రభు వారితో మాట్లాడినప్పుడు వాళ్ళు కలిగినట్టు దర్శనాన్ని వాళ్ళు చెప్పినప్పుడు నాకు చాలా సంతోషమైంది. ప్రభు వారిని దర్శించారు, వాళ్ళు కలిగినటువంటి దర్శనాన్ని కూడా వాళ్ళు చెప్పడం నేను చాలా సంతోషంగా ఉండడం జరిగింది. అయితే రెండో కొరింథి రాసిన పత్రికలో కూడా మరి పౌలు గారు సంఘం గురించి మాట్లాడుతున్నారు. 6వ అధ్యాయము 2వ కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఆయన ఈ మాట అంటున్నాడు. 2వది, అనుకూల సమయమునందు నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్తున్నారు కదా. ఇదిగో ఇప్పుడే మెక్కిలి అనుకూల సమయము, ఇదే ఇదిగో ఇదే రక్షణ దినము. మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయంలో నేను అభ్యంతరము కలుగు చేయక శ్రమల యందును ఇబ్బందుల యందును ఇరుకుల యందును దెబ్బల యందును సరసాల్లోను అల్లర్లోను ప్రయాసంలోను జాగారంలోను ఉపాసంలోను నిధుల ఓర్పుగలవారమై పవిత్రతోనూ జ్ఞానంతోనూ దీర్ఘశాంతంతోనూ దయతోను పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోను సత్యవాక్యము చెప్పుట వలన దేవుని బలము వలన కూడిన క్రియడములన నీతి ఆయుధములు కలిగి ఘనత వలనను శ్రీక్షి సుకీర్తి దుక్కీర్తి వలన దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితిలోనూ మిమ్మల్ని మేమే ఇప్పించుకుంటున్నాము. మేము మోసగాండ్రమై ఉన్నట్లు సత్యవంతులము తెలియబడిన వారమైనట్టుండి ఉండి బాగుగా తెలియబడిన వారము చనిపోయి ఉన్న వారమై ఉండి ఇదిగో బ్రతుకుతున్న వారం రక్షింపబడిచిన వారమై ఉండి చంపబడిన వారము దుఃఖపడిన వారమై ఉన్నట్లుండి ఎల్లప్పుడూ సంతోషించే వారము దరిద్రమైనటువంటి అనేకులను ఐశ్వర్యం కలుగు చేయ వారము ఏమీ లేని వారమై ఉండి సమస్తము కలిగిన వారు. పౌలు గారు ఈ మాట ఈ యొక్క కొరింథి సంఘం చాలా మరి గలిబిలిగా ఉంది, విగ్రహార్థంతో ఉంది, చాలా మంది పనిచేయకుండా ఉన్నారు. ఆ స్థితిలో ఈ యొక్క 2వ పత్రిక రాయబడడం జరిగింది. అయితే 6వ అధ్యాయం 14వ వచనం చూసినట్టే మీ అవిశ్వాసులతో మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. 14వ వచనం మొదటి కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి కొచ్చు? క్రీస్తునకు విలువలతో ఏమి సంబంధము? విశ్వాసికి అవిశ్వాసికి ఎక్కడది? దేవుని ఆలయము విగ్రహములతో ఏమి పొందిక? చాలా మంది మరి సిద్ధాంతాలు పద్ధతులు ఇంకా ప్రాచీన స్వభావాన్ని వాళ్ళు కలిగిన వారుగా చేస్తున్నారు. క్రీస్తు నాకు బిలియలకు ఏమి సంబంధము? అవిశ్వాసి విశ్వాసి పాలేకరది? దేవుని ఆలయము విగ్రహములతో ఏమి పొందిక? మనం దేవుగా దేవుని ఆలయమే ఉన్నాము కనుక అందులో అందుకేలాగూ దేవుడు ఎలాగో సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరించను, నేను వారికి దేవుడినై ఉందరు, వారు నా ప్రజల ఇందురు కాగా కావున మీరు వారి మధ్య నుండి వెడలి ప్రత్యేకంగా ఉండి అభిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్తున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీరు మీకు తండ్రిని అయ్యిందును, మీరు నా కుమారులను కుమార్తెను అయ్యిందని సర్వశక్తిగా ప్రభువు చెప్తున్నాడు. మరి దేవుని యొక్క పిలుపు మరి ఎలా ఉందంటే చీకట్లో నుండి మనల్ని పిలిచాడు, అవివేకతత్వం నుండి మనల్ని పిలిచాడు, కులాల నుంచి పిలిచాడు, మతం నుంచి పిలిచాడు. మరి ఈ యొక్క జాబ్లో చేసినటువంటి అన్యాయపు పనులు మనం ఏమేమి చేస్తున్నామో దాని నుంచి పిలిచాడు, కులతత్వం నుండి మతతత్వం నుండి పిలిచాడు, లేఖనాల నుండి పిలిచాడు. మరి అనేకులకి మరి మనం సాక్షిగా నిలిచినప్పుడు అనేకులకి మార్చాడు. మరి కాబట్టి మరి దేవుని వాక్యాన్ని మనం పఠించినప్పుడు దేవుని స్తుతించినప్పుడు మరి మనకు నా కలిగే కష్టాన్ని నష్టాన్ని ఎలాగ తప్పిస్తున్నాడో నా జీవితంలో ఒకసారి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మీ ముందు పంచుకుంటున్నాను. ఏమిటంటే మరి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటో చూద్దాం. మరి ఆయన సామెతలు కాకుండా కీర్తనలో 50:23 వచనంలో ఇలా వ్రాయబడి ఉంటుంది. కీర్తన గ్రంథము 50వ కీర్తన 23వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంటుంది. ఏంటంటే, స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుస్తున్నాడు, నేను వానికి రక్షణ కనిపించినట్టు వాడు మార్గము సిద్ధపరచు. మనం దేవుని స్తుతించేవాడిగా ఉండాలి. రక్షింపబడ్డమే కాదు, సాక్ష్యము మనం పొందేవారమే కాదు, మొట్టమొదటి పాయింట్తో చూసినట్టయితే మనం దేవుని ఎందుకు స్తుతించాలంటే 145వ కీర్తన నుంచి 150వ కీర్తన వరకు మనం చదివితే ఆ స్థుతులు శృతి దూపు ఎలాగయ్యాలనేది అక్కడ కీర్తనకారుడు 145వ కీర్తన నుంచి 140 నుంచి కూడా ఈ పది అధ్యాయాలు కూడా ఈ 10 సంకీర్తనలు కూడా మనకి స్పష్టంగా రాయబడింది. ఏంటి అంటే, మరి ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు, రాజుల్ని అతం చేసే విషయం, మరి శత్రువుల్ని అతం చేసిన విషయం, ఇవన్నీ కూడా ఆయన ఒక కీర్తనలో రాయించాడు. యెహోవాకు నేను మొరపెడుతున్నాను, నా అర్థం త్వరపడి రమ్ము, నేను మొరపెట్టి నా మాటలకు చెయ్యగుము, నా ప్రార్థన దొరకమలేను, నా చేతులెత్తుట సాయంకాలం నైవేద్యమని నేను దృష్టికి అంగీకారం అవును గాక, 141 కీర్తనలో మొదటి వచనం. ఇలాగా దేవుని స్తుతించుకుంటూ చేతులెత్తుట నైవేద్యం వలె గణపరుచుట మహింపరచుట ఈ విషయాలన్నీ కూడా ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఆ ఉన్నత స్థలం నివాసులారా ఆయన గణపరుచుడి, స్తుతించేవారుగా ఉండాలి మనం. రెండో విషయం ఏమొస్తే కృతజ్ఞత సాక్షి చెల్లించేవారుగా ఉండాలి. కంటికి కనబడవు చెవికి వినబడవు అంటాడు. మొదటి కొరింథీ రాసిన పత్రిక 2:9 వచనాల్లో అంటాడు, కంటికి కనబడవు చెవికి వినబడవు, హృదయానికి గోచరము కావు. కాబట్టి మన హృదయానికి గోచరం ఎప్పుడు కాదంటే కంటికి కనబడలేనప్పుడు గోచరం కాదు. దేవుడు చేసినటువంటి విషయం రెండోది ఏం చేయాలండి, కృతజ్ఞతలు చెల్లించేవారుగా ఉండాలి. ఎందుకంటే కంటికి కనబడవు చెవికి వినబడవు. నీ జీవితంలో నువ్వు నడుస్తున్నప్పుడు, మరి నీ జీవితంలో, మరి ట్రైన్లో వెళ్ళినప్పుడు, బస్సులో వెళ్ళినప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు, డ్యూటీలోను, మరి సహాయం చేసినటువంటి విషయాలన్నీ కూడా కంటికి కనబడవు చెవికి వినబడబట. ఎందుకంటే దేవుడు ఆత్మస్వరూపుడు. యోహానుస్వార్త 4:24 దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించబడి ఆత్మ సత్యంతో ఆరాధిస్తాడు. కాబట్టి కంటికి కనబడవు చెవికి వినబడవు దేవుడు చేసిన మేలులన్నీ మరి కూడా మర్చిపోకుండా. రెండోది, మూడవది ఏంటంటే, విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి. ప్రతి ఒక్క క్రైస్తవుడు మొదటి పేదరు రాసిన పత్రిక 2:9 వచనాల్లో ఆధారం చేసుకున్నట్టయితే మనము ఏర్పరచబడిన వంశము, రాజులుగా ఉన్నాము, యాజకులుగా ఉన్నాము. యాజకుడు మరి విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. ఆయన ప్రధాన యాజకుడు మన దేవుడు యేసుప్రభు వారి తండ్రి కృపార్థన కూర్చొని విజ్ఞాపన చేస్తుంటే మనం ఇక్కడ విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి. మన చుట్టుపక్కల అందరూ రక్షింపబడాలి. మన పోలీస్ వారు, ఎవరి శాఖ, న్యాయశాఖ, ప్రతి డిపార్ట్మెంట్ రక్షింపబడాలని మనం ప్రార్థన విజ్ఞాపనలు చేయాలి. నాలుగవ విషయం ఏంటంటే, మనం వాక్యం ఎప్పుడు కూడా చదువుతూ ఉండాలి. వాక్యం చదువుడు ద్వారా, వినుడు ద్వారా విశ్వాసం కలుగును, అది క్రీస్తుని గురించి మాట వలన కలుగును. వినాలి, చదవాలి. చదువుడు ద్వారా మనం కడగబడతాం, మనం శుద్ధి చేయబడతామని మరి ఎఫెసీ రాసిన పత్రిక 5:27 చదివిస్తుంది. కాబట్టి మనల్ని దేవుడు వాక్యంతో కడుగుతాడు, శుద్ధి చేస్తాడు. కాబట్టి మనల్ని శుద్ధి చేసే దేవుడు, మనల్ని వాక్య రూపంలో మనల్ని కడిగే దేవుడు. మరి ఇంకో విషయం ఏంటంటే, సంపూర్ణమైన భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే సమాజంలో, సంఘంలో మనము ఒక పోలీసుగా ఉండి, ఒక క్రైస్తవుడిగా ఉండాలి అంటే, అనేకులకి ఆయన తట్టు చెప్పాలి అంటే, మొదటి తిమోతి రాసిన పత్రిక 2:1-4 వచ్చిన చదివినట్టయితే మనం సంపూర్ణమైన భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం మనుషులందరి కొరకు, రాజుల కొరకు, యాజకుల కొరకు ప్రార్థనలు, విజ్ఞాపనలు. మరి కాబట్టి ప్రార్థన విజ్ఞాపనలు ఎప్పుడైతే మనం చేస్తామో, విజ్ఞాపనకర్తగా మనం ఉంటామో, దేవుడు మన పక్షంగా సంతోషించి ఆనందిస్తున్నట్టు 2:4 వచ్చిన. 5వ వచనం ఏంటంటే, మరి 5వ పాయింట్ ఏంటంటే, మనం సమాజంలో, సంఘంలో సాక్షిగా ఉండాలి. భక్తి అనగా ఏమిటి అంటే, చాలా మంది రకరకాల భక్తి మాలలు వేసుకుంటారు, రకరకాల మాలలు వేసుకుంటారు. యాకోబు యేసుప్రభు యొక్క తమ్ముడు
యాకోబు రాసిన పత్రికలో 2:26-27 వచనంలో ఆ యొక్క వచనం మనం చదివితే అర్థమవుతుంది ఆ ఏంటంటే ఆయన మనం ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకునక తన హృదయమును మోసపరచుకొనచ్చు భక్తి గలవాడినని అనుకోని ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి అనగా దిక్కులేని పిల్లలను విధురాండ్రను వారి ఇబ్బందులను పరామర్శించుటయు ఇహలోక మాలిని నుండి కంటకుండా తనతను కాపాడుకున్నటే భక్తి అన్నాడు. అలాగనే భక్తి యొక్క డెఫినేషన్ అది ఇహలోక మాలిని కంటుకొనకుండా నిన్ను కాపాడుకోవాలి అంటాడు. సామెతల గ్రంథకర్త ఏమని అంటాడంటే 8:13 యహోవాయందు భయభక్తులు కలిగి చెడుతను అసహించుకున్నట్టే భక్తి అంటాడు. గర్వమును అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యంలో అసహ్యంగా ఉండాలి. నీకు దుర్మార్గత కుటిలమైన మాటలు నీకు అసహ్యంగా ఉండాలి. కాబట్టి దేవుడి వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే చదువుతావో నీలో ఉండి చెడుతనం బయటికి పారిపోతుంది. నువ్వు రక్షింపబడ్డావు, రక్షింపబడినటువంటి నువ్వు నేను కూడా అనేకులకు సాక్షిగా ఉండాలి. కానిస్టేబుల్ నుంచి హోమ్ గార్డ్ నుంచి డీజీపీ వరకు కూడా సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉండాలి. మన ప్రవర్తన బట్టి, మనం దేవుడు రక్షించిన విధానాన్ని బట్టి ఎక్కడి నుంచి అక్కడ సాక్షిగా మనం ఉండాలని ఈ యొక్క సాక్ష్యం చెప్పుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాదేవుడు మా రక్షకుడు సరస్వతి దేవ సర్వంతర్యామి సత్యదేవుడు నీ స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాపాడినందుకు కొందనాలను ఆయన. ఇగో జీసస్ 2020 యొక్క ఛానల్లో వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని విజయనగరం యొక్క ఛానల్ని ప్రభు విజయవాడ కన్న ప్రభు మరి కరీంనగర్ కర్నూలు ప్రభుత్వం దేవ సేవకులందరినీ విశ్వాసులందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా ప్రజలను మా మరి హోంగార్డ్ నుంచి డీజీపీ వరకు నియమించినాక పోలీస్ శాఖ ఇంజనీర్స్ కూడా అయిపోయండి. నిన్న వాక్యాన్ని అందరూ కూడా నీరు కట్టి పొలింపు చేయండి ప్రభు. మేము అనేకులకి మేము సాక్షిగా ఉండాలని పౌలు గారు చిత్రుతులు శ్రమలకుండా మేము ప్రయాణం చేయాలని సంఘానికి హెచ్చరిస్తున్నారు. విశ్వాసంలో ముందు నిలకడగా ఉండాలని విశ్వాసంలో స్థిరపరిచి బలపరుస్తున్నాడు. కాబట్టి నాయన మీరు నిలిచేయండి, ఫలించే వారుగా మీరు కొద్ది ఫలింపు చేసి తండ్రి విన్న వాక్యాన్ని అందరూ కూడా మా సహోదరులందరూ కూడా మీరు బలపరచడం కొనగించమని మా ప్రభు మా రక్షణ తరలవుతున్నటువంటి యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమే ఆమే ఆమే
ఆమెన్. దేవునికి స్తోత్రములు. ఒక ఆత్మను రక్షించడంలో దేవుని యొక్క ప్రణాళిక ఎంతో ఉంది. కాబట్టి తన జీవితంలో దేవుడు చేసిన రక్షణ కార్యమును బట్టి మన మధ్య రక్షణ సాక్ష్యం పంచుకున్నాను సహోదరుడు రాజేష్ గారికి ప్రభు నామమున ప్రత్యేకంగా వందనాలు. దేవుడు తనకిచ్చిన రక్షణను బట్టి మరి తనకిచ్చిన కుటుంబాన్ని బట్టి తన ఆత్మీయ జీవితంని బట్టి ప్రేరేపింపబడిన వారు విన్న రక్షణ సాక్ష్యాన్ని బట్టి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు నామను కోరుచున్నామండి. రక్షణ సాక్ష్యము మన మధ్యలో పంచుకున్నటువంటి బ్రదర్ కొరకు, వారి కుటుంబం కొరకు, వారి ఆత్మీయ జీవితం ఎదుగుడని కొరకు ప్రేరేపింపబడిన వారు ఎవరైనా ప్రార్థన చేయవలసిందిగా ప్రభు నామను కోరుచున్నాం.
మహాపరిశుద్ధుడా బ్రదర్ ప్రైజ్ లార్డ్. మహోన్నతుడా మహాపరిశుద్ధుడా యేసు క్రీస్తు ప్రభువా తండ్రి, మీరిచ్చిన ఈ ధన్యతను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ప్రభువా తండ్రి, ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడవు నాయన. నీ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుకుంటున్నాము తండ్రి. రజా అసహోదరుని పట్ల మీరు చేసిన కార్యమును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. రక్షణను బట్టి ప్రభువా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. మీరు రక్షించిన విధానం బట్టి నీకు స్తోత్రములు వందనము నాయన. ఈ ఎస్ఎఫ్జే పరిచర్యలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సాక్ష్యమును ఉంచినావు ప్రభువా తండ్రి. అలానే ఒక మంచి ప్రవక్తన కలిగి మేము జీవించుటకు నీ కృపను అనుగ్రహించండి. భక్తి అనగా ప్రభువా తండ్రి చెడుతనమును అసహించుకుంటారని నీ దాసుని ద్వారా మీరు ప్రేరేపించినందుకే నీకు వందనాలు స్తోత్రములు నాయన. ప్రభువా తండ్రి చెడుతనమును అసహించుకొని మేము బ్రతికే కృపను, రజా శిలువను మోసుకొని నడుచుకునే కృపను, అభిషేకమును, సన్నిధిని మాకు తోడుగా ఉంచండి నాయన. ఇంతైనా మేము బలహీనులము తండ్రి. ప్రభువా తండ్రి నీ కృప లేనిది మేమేది చేయలేము నాయన. నీ కనికరము లేనిది మేమేది చేయలేము తండ్రి. అలాగనే ప్రభువా మేమే ఒక పత్రికగా మమ్మల్ని వాడుకోండి ప్రభువా. చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు ప్రభువా తండ్రి రజా నీ రక్షణ కొరకు మేము ప్రభువా తండ్రి సువార్త ప్రకటించుటకు నీ అభిషేకమును మాకు నోటి బూరగా మీరు ఉండండి. ప్రభువా తండ్రి మా నోట వచ్చు మాటలకు ఒక కుటుంబానికి ఆదరణ, ఒక కుటుంబానికి సన్నిధిని, ఒక కుటుంబానికి ప్రభువా తండ్రి రక్షణను సహాయము దయచేయండి నాయన. నీ కృపలో సహాయము దయచేయండి. మీరు మాత్రమే ప్రభువా తండ్రి మహిమ పొందండి నా తండ్రి. రజా మాలో ఉన్న ప్రతి విషయాన్ని రజా మేము సాధన చేయుటకు, భక్తి విషయంలో సాధన చేయుటకు, పరుగు పందెము విషయంలో ప్రభువా తండ్రి సాధన చేయుటకు నీ కృపను మాకు అనుగ్రహించమని, అలానే ఆ సహోదరుని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అతని కుటుంబాన్ని మీరు అభిషేకించండి, బలపరచండి నాయన. ఇంకనూ మీరు బలముగా వాడుకోండి. అతని కుటుంబానికి క్షేమమును సమాధానమును దయచేయండి నాయన. ఇంకనూ మీరు బలముగా వాడుకొని మీ ప్రభువాతని తన జీవితంలో ఇంకా గొప్ప కార్యములు అనుగ్రహించమని మా యొక్క ప్రాణాత్మ శరీరాలను యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్,
ఆమేన్.